जय राधा कुंज बिहारे कपि जन वल्लभा गिरिवर धारे
श्रीमद् भगवत गीता की श्रील प्रभुपाद की ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद् भगवत गीता यदा तदम् रेंडव अध्यायम् श्लोकम् संख्या 28 अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनानि एव तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना अव्यक्तादीनि भूतानि अव्यक्तादीनि आरंभ दशलो कनपड़का भूतानि సృజింపబడిన జీవులు, సృజింపబడిన జీవులు వ్యక్త మధ్యాని మధ్య దశలో కనబడి భారత, ఓ భరత వంశీయుడా, అవ్యక్త నిధనాని నశించునప్పుడు కనబడక ఏవా ఆ విధముగా తత్ర కనుక కా పరిదేవన దుఃఖమెందులకు. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. తాత్పర్యం, సృజింపబడిన జీవులందరూ ఆదిలో కనబడక మధ్యలో కనబడి నశించిన పిమ్మట తిరిగి కనబడక ఎందురు, అట్టి ఎడ దుఃఖించుటకు అవసరమేమి కలదు. భాష్యం, ఆత్మ ఉనికిని అంగీకరించువారు మరియు ఆత్మ ఉనికిని అంగీకరింపని వారు అనుచు తత్వవేత్తలు రెండు రకములుగా ఉన్నారు. వీరిలో ఎవరిని అనుసరించినప్పటికీ దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. వేద జ్ఞానమును అనుసరించువారు ఆత్మ ఉనికిని అంగీకరింప వారిని నాస్తికులని పిలుతురు. మాట వరుసకు ఆ నాస్తికవాదమును గ్రహించినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు. ఆత్మ ప్రత్యేకమైన ఉనికిని కలిగి ఉండగా భౌతికాంశములన్నీయును సృష్టికి పూర్వము అవ్యక్తములైయుండును. సూక్ష్మమైన ఈ అవ్యక్త స్థితి నుండియే సృష్టి వ్యక్తమగును. ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి ప్రకటమగును. ఆ భూమి నుండి అనేకములు సృష్టింపబడుచున్నవి. ఒక ఎత్తైన భవంతిని ఉదాహరణముగా గైకొన్నచ్చు, అది భూమి యొక్క పదార్థముల నుండియే వ్యక్తమగుచున్నది. దానిని కూలగొట్టినప్పుడు అది తిరిగి అవ్యక్తమై దాని పదార్థములన్నీయును భూమిలో కలిసిపోవును. శక్తి అనునది సృజింపబడదు మరియు నశింపబడదనేది సిద్ధాంతము ప్రకారము శక్తి అక్షయమైయున్నను కాలములో అనేకములు వ్యక్తములై తిరిగి అవ్యక్తములగుచుండును. అట్టి ఎడ వాటి వ్యక్త స్థితిని గూర్చియు లేక అవ్యక్త స్థితిని గూర్చియు దుఃఖించుటకు కారణమేమి? అవ్యక్త స్థితి యందు వాటికి నాశము లేదు. ఆద్యంతములు రెండిటి యందును అవి అవ్యక్త రూపమున నిలచి మధ్యలో వ్యక్తములగుచున్నవి. కాని అది ఎట్టి నిజమైన భేదమును కలుగుచేయదు. దేహము కాలక్రమంలో నశించు స్వభావము కలది, అయినను ఆత్మ శాశ్వతమైనదని అనేది భగవద్గీత యందు తెలుపబడిన వేద సారాంశమును మనము అంగీకరింతుమేని ఈ దేహము ఒక వస్త్రము వంటిదని సదా జ్ఞప్తి ఎందుంచుకొనవలెను. కావున వస్త్రము యొక్క మార్పునకు ఎందులకు దుఃఖించవలెను? ఆత్మతో పోల్చినచో దేహమునకెట్టి అస్తిత్వము లేదు, అది ఒక స్వప్నము వంటిది. స్వప్నములో కొన్ని మార్లు మనము ఆకాశములో ఎగురుచున్నట్లు లేదా రాజువలే ఒక రథమునందు కూర్చున్నట్లు కాంచవచ్చు. కానీ మేల్కాంచినంతనే మనము ఆకాశమును గాని రథమునందు గాని లేమని బోధపడగలదు. భౌతిక దేహపు అస్తిత్వలేమిని ఆధారం చేసుకునియే వేద జ్ఞానము మనుజుని ఆత్మానుభవమునకు ప్రోత్సహించుచున్నది. కావున ఆత్మ యొక్క అస్తిత్వమును అంగీకరించినను లేదా అంగీకరింపకున్నను దేహము నశించు విషయమున చింతించుటకు ఎట్టి కారణము లేదు.
శ్రీమతే భక్తి వేదాంత స్వామి నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి విశేషవాది పాశ్చాత్య దేశతారిణి శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
సృజింపబడిన జీవులందరూ ఆదిలో కనబడక మధ్యలో కనబడి నశించిన పిమ్మట తిరిగి కనబడక ఎందురు, అట్టి ఎడ దుఃఖించుటకు అవసరమేమీ కలదు. ఇక్కడ సృజింపబడిన జీవులందరూ అంటే మనమందరం మొదట్లో లేకుండా మధ్యలో సృష్టింపబడి తిరిగి మనం లేకుండా పోతామనేది కాదు. ఇక్కడ జీవులు అనే పదాన్ని దేన్ని సూచిస్తుందంటే మన యొక్క దేహాలను సూచిస్తుంది. అందుకని ఇక్కడ ప్రభుపాద ద్వారా ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మనం అలా అనుకున్నా అంటే ఈ జీవులు మొదట్లో లేకుండా మధ్యలో వచ్చి తిరిగి నశించేవి అనుకున్నా కానీ దాని గురించి కూడా మనం దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందువలన, మనం ఇక్కడే శాశ్వతంగా ఉండాలన్నా ఉండలేము. ఎందువలన, మొదట్లో లేవు, ఇప్పుడు మనకు కనబడుతున్నాం, మనం వ్యక్తం అయ్యాం, మనం తిరిగి అవ్యక్తం అవుతాం. ఇది బౌద్ధ మత సిద్ధాంతం. ఏమిటి, మొదట్లో ఎవరూ లేరు, తర్వాత ఈ శరీరాలు దేహాలు ఇవన్నీ వచ్చినాయి, భౌతిక పదార్థాలతోటి వ్యక్తమైనవి, తిరిగి అవ్యక్త స్థితిలోకి నిర్వాణం అయిపోవడమే మన యొక్క లక్ష్యం అని చెప్తారు బౌద్ధులు. ఆ ప్రచ్ఛన్నం బౌద్ధం ఉచ్యతే, ఈ యొక్క బౌద్ధాన్ని తీసేయడానికి వచ్చారు శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు ఏమని స్థాపించారు తన యొక్క సిద్ధాంతాన్ని, ఇది కేవలం శరీరం కాదు, ఆత్మ అనేది ఉంది అని చెప్తున్నారు. ఆత్మ సత్యం, జగన్ మిథ్య, బ్రహ్మ సత్య జగన్ మిథ్య అని చెప్తున్నారు. అంటే ఆత్మ అనేది సత్యం. అందరూ ఆచార్యులు, బుద్ధుడు తప్ప అందరూ ఆచార్యుల తర్వాత వచ్చిన వాళ్ళు అందరూ కూడా అంగీకరించారు ఆత్మని. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు 28వ శ్లోకంలో ఉన్నాం. 13వ శ్లోకం నుంచి కృష్ణుడు చెప్తున్నాడు. దాదాపు 30-32 శ్లోకాల వరకు కూడాను కృష్ణుడు ఈ ఆత్మ గురించే చెప్తున్నాడు. 20 శ్లోకాల సుమారుగా మన ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ ఎలా ఉంటుంది, భౌతికమైన పదార్థాలతో పోలిస్తే ఆత్మ యొక్క లక్షణం ఏమిటి, భేదం ఏమిటి, తర్వాత ఆత్మ ఎక్కడ ఉంటే సంతోషంగా ఉండగలదు ఏమిటి, ఇవన్నీ విషయాలు చెబుతూ ఉన్నాడన్నమాట. ఇంకా ఆత్మ ఈ శరీరం తీసుకోవడం వలన సుఖ దుఃఖాలు అనేవి మనం అనుభవిస్తూ ఉంటాం, అవన్నీ కూడా ఇంద్రియాల ద్వారా మనం అనుభవించేవే అని చెప్తున్నాడు కృష్ణుడు. కానీ అది శాశ్వతమైంది కాదు ఈ సుఖ దుఃఖాలు అనేవి. ఏ విధంగా ఈ శ్లోకంలో కూడా చెప్తున్నాడు, ఏంటి, మొదట్లో జీవులందరూ కనబడడం లేదు. ఈ శరీరం ఏదైతే ఉందో, మన శరీరం తీసుకున్నట్లయితే ఇది పంచభూతాలతో తయారైంది. ఏమిటి పంచభూతాలు? ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఈ పంచభూతాలతో తయారైంది ఇవి మన యొక్క శరీరం. కానీ ఆత్మ పూర్తిగా దీనికి భిన్నమైంది, ఆధ్యాత్మికమైంది. ఇవి ఈ శరీరం ఏదైతే ఉందో మొదట్లో మనకేమి కనబడడం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను మరణించిన తర్వాత మనం అతన్ని తిరిగి చూడడం, ఇంకా అతనికి మరణం సంభవించిన తర్వాత ఆ వ్యక్తిని చూడడం. ఇక్కడ ఏ దేన్ని చూడడం లేదా, వ్యక్తిని చూడడం లేదా, ఆత్మను చూడడం లేదా, లేదా రెండింటినీ చూడడం లేదా, మనం రెండింటినీ చూడడం లేదు. అంటే ఇక్కడ అదే చెప్తున్నారు, ఒకవేళ మీరు అలా అనుకున్నా రెండు కూడాను, ఆత్మ కానీ శరీరం కానీ మొత్తం కూడా నాశనమైందని అనుకున్నా కూడా దుఃఖించడానికి కారణం లేదు. కాబట్టి ఎవరైతే భగవద్గీతలో కనీస జ్ఞానం ఏదైతే ఉందో, ఇది ఆధ్యాత్మిక జీవనానికి పునాది. ఏమిటంటే, ఏమిటి ఆధ్యాత్మిక జీవనానికి పునాది? మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది భగవద్గీత అర్థం చేసుకోవడంలో కానీ ఆధ్యాత్మిక జీవనం మొదలయ్యేది ఎక్కడంటే, ఏ జ్ఞానంతో, నేను ఆత్మని ఈ శరీరం కాదు అనే జ్ఞానం తెలుసుకోవడంతో మొదలవుతుంది. ఎవరైతే ఇది తెలుసుకోరో, నేను అనేక సార్లు చెప్పాను, ప్రతి వారం చెప్తున్నా, ఇది తెలుసుకొని వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం మొదలవలేదు, ఆధ్యాత్మిక జీవనమే కాదు వాళ్ళు చేసేది. కొంతమంది యోగాసనాలు వేస్తుంటారు, లేదా మంచి వాక్యాలు చెప్పండి, మంచి పనులు చేయండి అని చెప్తుంటారు, అది కూడా ఆధ్యాత్మిక జ్ఞానం లేదా ఆధ్యాత్మిక జీవనం అనుకుంటారు చాలామంది, లేరా? చాలామంది ఉన్నారు. లేదా పలానా వ్యక్తిని గురువుగా చెప్పుకుంటూ ఉంటారు, ఆ గురువుకే తెలియదు అనమాట, నేను శరీరం కాదు ఆత్మని, ఆత్మ సాక్షాత్కారం పొందడం నా లక్ష్యం అని తెలియదు. కానీ అతనికి శిష్యులు ఇలాగా చెల్లమణి అవుతూ ఉంటారు, శిష్యులు కూడా గురువుని కీర్తిస్తూ ఉంటారు, గురువుని శిష్యుల్ని కీర్తిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆధ్యాత్మిక జీవనం అనే పేరుతోటి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఏమీ లేకుండానే వాళ్ళు ఆధ్యాత్మిక జీవనం అనే భ్రమలో ఉంటారు. అందువల్లనే కృష్ణుడు ఇన్ని శ్లోకాల్లో చెప్తున్నాడు, ఏమిటి, మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటంటే, మనం ఈ శరీరం కాదు ఆత్మని, ఆత్మ అని. ఎందువలన తర్వాత అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు అనమాట, ఎలాగా మనం ఆత్మని ఎలా తెలుసుకోవచ్చు అంటే, కృష్ణుడు ఏమంటాడంటే, మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. వీళ్ళందరూ, జీవులందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా సనాతన. సనాతన అంటే అర్థం శాశ్వతమైంది, శాశ్వతమైంది అని అర్థం. శాశ్వతమైంది అంటే అలాగే ఇప్పుడు మనం ఇక్కడ భౌతిక సంసారంలో కూడా నిజానికి ఆ శాశ్వతమైన పదాన్ని అనేదాన్ని మనం తప్పుగా ఉపయోగిస్తాం. ఎలాగా, నేను పర్మినెంట్ మెంబర్ని అంటుంటాం, శాశ్వత సభ్యత్వం అని చెప్తుంటాం, ఒక సత్రంలోనూ ఇంకెక్కడో ఇంకెక్కడో బ్యాంకుల్లోనూ. కానీ అది నిజంగా శాశ్వత సభ్యత్వం అండి, అవునా కాదా? ఈ శరీరం ఉన్నంత వరకే మహా అంటే. కానీ ఈ రోజుల్లో అవి కూడా శాశ్వత సభ్యత్వం అని పేరుకు ఉంటుంది, కానీ దాని లోపల ఉంటుంది ఇది 10 సంవత్సరాలే పనిచేస్తుందని కదండి. అలాగే మనం శాశ్వతం అనే పదాన్ని తప్పుగా వాడుతున్నాం అన్నమాట. అదేవిధంగా శాస్త్రవేత్త అనే పదాన్ని కూడా చాలా తప్పుగా వాడుతున్నాం. శాస్త్రవేత్తలను ఎవరిని అంటాం మనం ఇప్పుడు? సైంటిస్టులే కదా. కానీ అది శుద్ధ తప్పు. ఎందుకు, ఎవరైనా చెప్పగలరా? శాస్త్రవేత్త, శాస్త్రం అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు, భగవద్గీత, భాగవతం, ఋగ్వేదం, సామవేదం, అధర్మణ వేదం. వేత్త అంటే తెలిసినవాడు, శాస్త్రవిత్, శాస్త్రాన్ని తెలుసుకున్నవాడు శాస్త్రవేత్త. కానీ వీళ్ళకి ఏమైనా జ్ఞానం ఉందా ఈ సైంటిస్టులకి? భగవద్గీతలో కానీ భాగవతంలో కానీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఏదైనా, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఉందా? లేదు. వాళ్ళు పూర్తిగా వ్యతిరేకం దీనికి చెప్పాలంటే. ఏమంటారు, భగవంతుడు లేడు అని చెప్తుంటారు. కానీ మనం పదాలను ఎలాగ తప్పుడుగా వాడుతూ ఉన్నామండి, చాలా తప్పుగా వాడుతున్నాం. శాశ్వత సభ్యత్వం అనకూడదు, 70 ఏళ్ల సభ్యత్వం, లేదా మీరు జీవితం, మీరు శరీరంలో ఉన్నంతకాలం, లేదా మీరు బ్రతికున్నంతకాలం అని అనాలి. నిజానికి చెప్పాలంటే మీరు జీవించి ఉన్నంతకాలం ఈ శరీరంలో, అప్పుడు దానివల్ల మనకి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా తెలుస్తుంది. ఈ శరీరం అంటున్నాడు ఏమిటి, అసలు శరీరానికి మనం వేరా అని. కానీ అవన్నీ కూడా పూర్తిగా కప్పేస్తున్నారు. ఇంకా మనం ఎవరిని ఆచరిస్తున్నాం, ఎవరైతే పూర్తిగా కప్పేయడానికి సిద్ధమయ్యారు ఆ జ్ఞానాన్ని, వాళ్ళని ఆచరిస్తున్నాం మనం. ఎవరోళ్ళు? సైంటిస్టులు, నాస్తికులు. అందుకే ఎవరైతే శాస్త్రం తెలిసిన వాళ్ళని ఏమంటారు, వాళ్ళని, ఎవరైతే ఈ ఆత్మ జ్ఞానం లేని వాళ్ళని ఏమంటారు, నాస్తికులు అంటారు అని చెప్తున్నారు. ఇంకా మీరు శ్రీమద్ భాగవతం చదివినట్లయితే ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు ఏంటి, ఆకాశం నుండి వాయువు, ఈ యొక్క సూక్ష్మం నుండి స్థూలం అనేది వస్తుందన్నమాట. సూక్ష్మ పదార్థాలు ఉన్నాయి కదా, ఆకాశం. ఆకాశం అనేది మనం చూస్తున్నాం సూక్ష్మమైన పదార్థం. మనకు పైన ఉన్నంతా, ఈ గాలిలో ఉన్నదంత, నిండుందంతా కూడా ఆకాశమే. దాని నుంచి వాయువు మొదలవుతుంది మనకి. ఇక్కడ వస్తుంది వాయువు, మనం పెద్ద గాలిలో వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆకాశంలో మొదలవుతాయి. ఈ జ్ఞానం అంతా, పరిపూర్ణమైన జ్ఞానం శాస్త్రాల ద్వారా వస్తుంది. శాస్త్రవేత్తలకు తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది గాలి, ఎక్కడ పుడుతుందంటే తెలియదు వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే ఈ హృదయంలో ఈ రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, అక్కడి నుంచి ఏ విధంగా ఈ రక్త ప్రసరణకి అంటే పీడనం అనేది వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. దానికి కారణం ఏమిటి, కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఈశ్వర సర్వభూతానాం హృదయశోర్జన తిష్ఠతి. అదేవిధంగా భగవంతుడు మరియు ఆత్మ ఈ హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆ హృదయం నుంచి ఈ రక్త ప్రసరణ పీడనం అనేది మొదలైంది. గుండె ఆగిపోవడం అంటే అక్కడి నుంచి ఆత్మ పరమాత్మ ఇద్దరు వెళ్ళిపోయారని అర్థం. కాబట్టి ఈ విధంగా మన శాస్త్రం ద్వారా నిజమైన జ్ఞానాన్ని పొందవచ్చు. మన ఆకాశం నుండి వాయువు వస్తుంది, వాయువు నుండి ఇక్కడ చెప్తున్నారు వరుసలో, వాయువు నుండి అగ్ని. సూక్ష్మమైన పదార్థం ఏమిటి, ఆకాశం. మనం చూస్తూ ఉన్నాం, దాన్ని మనం పట్టుకోలేము. నిజానికి ఆకాశాన్ని మనం పట్టుకోగలమా, స్పృశించలేము కూడా. కానీ దేన్ని మనం తాకొచ్చు, వాయువుని తాకొచ్చు. వాయువు మనల్ని తగులుతూ ఉంటుంది, గాలి. గాలి తగలగానే మనకు స్పర్శ తెలుస్తుంది, ఆ మంచి చల్లగాలి వస్తుంది. వాయువు తర్వాత వాయువు నుండి అగ్ని. అగ్నిలో ఏం తెలుస్తుంది, రూపం తెలుస్తుంది మనకి. అగ్నికి ఒక రూపం, ఇలాగా పెద్ద మంటలు, చిన్న మంటలు ఇలాగా. కానీ వాయువులో మనం రూపాన్ని చూడలేము, అగ్ని ద్వారా రూపాన్ని చూడవచ్చు. ఇంకా ఆ అగ్ని నుండి ఏమొస్తుంది, నీరు. నీటిలో ఏమి తెలుస్తుంది, ఎవరో చెప్పారు, ఎవరు, రుచి. రుచి తెలుస్తుంది, చల్లదనం ఉంటుంది కానీ రుచి కూడా తెలుస్తుంది మనం తాగితే. ఆ నీటి నుంచి ఏమొస్తుంది, భూమి. నీటి నుంచి భూమి వస్తుంది. ఈ విధంగా అంటే చూడండి, ఆకాశం నుంచి ఇక్కడ మనం ఉన్న భూమి ఏదైతే ఏర్పడిందో అదంతా కూడా ఆకాశం నుంచి ఏర్పడింది. మరి ఆకాశానికి కారణం ఏమిటండి, ఆకాశానికి కారణం ఏమిటి? సూక్ష్మమైన పదార్థాలు ఏమున్నాయి? మనం భూమి రపుర అనులో వాయు కమ్మను బుద్ధి రేవచ అహంకార ఇతి ఎమ్మె భిన్న ప్రకృతి రాష్ట్రద 8 రకాల పదార్థాలు ఉన్నాయని కృష్ణుడు చెప్తున్నాడు. మనం ఇప్పుడు చూసింది 5 రకాల పదార్థాలు ఏమిటి? పంచభూతాలు. ఇంకా దానికంటే సూక్ష్మమైనవి ఏమున్నాయి? మనసు, బుద్ధి, అహంకారం. దీనికి ఈ ఆకాశానికి కూడా కారణం ఏమిటి? అహంకారం. ఈ అహంకారం సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో కలిసినప్పుడు ఈ పదార్థాలన్నీ వస్తాయన్నమాట. ఇది బుద్ధి కూడా, మనసు, ఇవి కూడా తయారయ్యేది. మనసు ఎలా తయారయ్యేది తెలుసా? అహంకారంతో సత్వగుణం సాంగత్యంలోకి వచ్చినప్పుడు, సత్వగుణం అహంకారం కలిసినప్పుడు మనసు వస్తుంది. ఈ విధంగా అనేక ఇవంతా కూడా, ఇది క్రమం అంతా కూడా శ్రీమద్ భాగవతంలో మనకి పూర్తిగా వివరణలో ఉంది, వివరణతో ఉంది, పూర్తి వివరణతోటి దేని నుంచి ఏ మూలకం ఎలా వస్తుంది అనేది ఉంది. మరి ఈ అహంకారాన్ని ఎవరు సృష్టించారు? అహంకారాన్ని ఎవరు సృష్టించారు? భగవంతుడు. ఎలాగా? మహత్తత్వం అని ఉంటుందన్న సృష్టి మొదట్లో ఈ పదార్థాలు అన్ని కలిపి ఒక మహత్తత్వం, ఒక పెద్ద ముద్దగా ఉంటుంది. ఏ విధంగా అయితే మట్టి ముద్దను తీసుకొచ్చి మనం కుండ తయారు చేస్తాం, లేదా రకరకాల వస్తువులను తయారు చేస్తాం. ఎవరు? కుమ్మరివాడు తయారు చేస్తాడు రకరకాల వస్తువుల్ని ఒకే మట్టి నుంచి. అదే విధంగా ఈ మట్టి శుద్ధ, పెద్ద శుద్ధ ఏదైతే ఉందో అది మహత్తత్వం అనమాట. అప్పుడు ఈ భూమిలో అనేక గ్రహాలు, తర్వాత జీవులకు కావాల్సిన దేహాలు ఇవన్నీ కూడా దాని నుంచి తయారవుతూ ఉంటాయి. మరి ఇక్కడ జీవులు మొదట్లో కనబడడం లేదంటున్నాడు సృష్టిలో. సృష్టి జరగక ముందు ఇక్కడ ఏ సృష్టి జరగలేదు? ఈ భౌతిక సృష్టి ఏదైతే జరగలేదో అప్పుడు జీవులు కూడా, ఆత్మలు కూడా మనం బయట ఎక్కడ కనపడం, మొత్తం అంధకారంగా ఉంటుంది విశ్వం అంతా కూడా. విశ్వమే కాదు అసలు పూర్తి సృష్టి అంతా కూడా, ఈ భౌతిక సంసారం అంతా కూడా ఏమి ఉండదు. అప్పుడు కారణోదక సాయి అంటే కారణ జలంలో మహావిష్ణువు నిద్రిస్తూ ఉంటాడు. ఆయన నుంచి, ఆయన యొక్క స్వేద గ్రంథాల నుంచి ఒక్కొక్క అండం అనేది, అంటే బ్రహ్మాండం, విశ్వం అనేది బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా సృష్టి జరుగుతుంది. మరియు ప్రతి బ్రహ్మాండంలో కూడాను ఒక విష్ణు ఉంటాడు. ఆయన పేరేంటి? గర్భోదక సాయి విష్ణు. ఆయనే మనం చూస్తాం, ఆయన నుంచే బ్రహ్మ పుడతాడు అనమాట. ఆయన గర్భోదక జలంలో ఉంటే లక్ష్మీదేవితో పాటు అప్పుడు ఆయన నాభి నుండి బ్రహ్మ ఉద్భవించడం అనేది జరుగుతుంది. అప్పుడు బ్రహ్మ తిరిగి ఈ సృష్టి అంతా చేస్తాడనమాట. మళ్ళీ ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అప్పుడు బ్రహ్మ, ఈ గర్భోదక, విష్ణు అందరూ తిరిగి మళ్ళీ, ఎవరైతే జీవులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా, వాళ్ళందరూ కూడా తిరిగి మహావిష్ణు యొక్క గర్భంలోకి వెళ్తారు. ఉదరంలో సుప్తావస్థలో ఉంటారనమాట. కాబట్టి మనకి ఈ జీవులందరూ మొదట్లో కనబడడం లేదు, మధ్యలో కనబడుతుంది ఎప్పుడైతే సృష్టి జరిగిందో. మళ్ళీ సృష్టి ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అప్పుడు మళ్ళీ కనబడవు. కానీ వీటికి శాశ్వతమైన నాశనం అనేది లేదు. వేటికి లేదు? ఆత్మకి లేదు. కానీ శరీరానికి ఉంది. శరీరం మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా అనేక వస్తువులు తయారవుతున్నాయి. ఇక్కడ ఉదాహరణ ఒకటి చెప్పారు, ఒక పెద్ద భవంతి ఏ విధంగా అయితే తయారైందో మళ్ళీ దాన్ని కూలగొట్టినట్లయితే భవంతి మనకు కనపడదు, పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది. అదేవిధంగా మన శరీరం కూడా ఎప్పుడైతే మనం దహనం చేసినా లేదా పూడ్చిపెట్టినా తిరిగి మట్టిలో కలిసిపోతుంది, లేదా పంచభూతాల్లో కలిసిపోతుంది. కానీ ఆత్మ అనేది దానికి చావు లేదు. విష్ణు ఏమంటున్నాడు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, శాశ్వతమైంది ఆత్మ. అంటే ఆది అంతం లేనిది అని. ఆది అంతం లేనిది అని అర్థం సనాతనం అంటే. అంటే దానికి ఇంకే విధంగా చెప్పుకోవచ్చు, శాశ్వతం అని చెప్పుకోవచ్చు. ఈ జ్ఞానం మనం వింటున్నాం, మనం ఇక్కడ వినంతసేపు బాగుంటుంది, ఓహో నిజమే మనం శాశ్వతమైన వాళ్ళం, మనకి ఎటువంటి నాశనం లేదు అంటే వెంటనే మనకేంటంటే చాలా ఆనందం కలుగుతుంది. ఈ జ్ఞానం ఎవరికైతే వస్తుందో వాళ్ళు దుఃఖించడానికి ఏం కారణం లేదు. కానీ మనం ఈ శరీరం తీసుకొని ఉండడం వలన ఇది ఎట్లాంటిదంటే, ఈ చేతనం ఏమైందంటే ఒక నీటిలో బురద పడితే ఎలాగ మొత్తం నల్లగా అయిపోతుంది కదా, అలాగే. కానీ నీరేమైనా నాశనం అయిపోయినాయా? లేదు, ఈ బురద కలిసి ఉంది. అలాగే మనం, ఈ ఆత్మ ఈ శరీరంతో కలిసిపోయింది అనమాట. ఏమనుకుంటున్నాం? ఈ శరీరమే నేను, శరీరమే నేను అనుకుంటున్నాం. కానీ ఆ నీటిని మళ్ళీ శుద్ధి చేసినట్లయితే బురదని వేరు చేయొచ్చు, నీరు పూర్తిగా శుద్ధంగా మనకు కనపడతాయి. అవునండి, చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఎంత మురికి నీళ్ళైనా సరే మనం శుద్ధం చేయొచ్చు, కానీ ఎంత మురికి ఎక్కువ ఉంటే అంత దానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగించి దాన్ని శుద్ధి చేయవలసి ఉంటుంది. కేవలం రాళ్లే పడ్డాయి అనుకోండి, నీళ్ళలో ఇసుకే పడింది అనుకోండి, చాలా సులభం, చిన్న గుడ్డతోటి మనం వాటిని వేరు చేయొచ్చు. కానీ అలా కాకుండా రకరకాల దుమ్ము కణాలు, రకరకాల బురద లేదా బ్యాక్టీరియా, రకరకాల నాచు అవన్నీ ఉన్నాయనుకోండి, దానికి చాలా చేయాలి. దాన్ని శుద్ధి చేయడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగించి దాన్ని శుద్ధి చేయాలి. అంటే మన యొక్క చేతనం అనేది శుద్ధి పొందినట్లయితే నిజానికి మనం ఎవరం, ఆత్మ అనేదాన్ని మనం చూసుకోగలం. ఇంకా ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమని చెప్తున్నారు, ఇది ఇప్పుడు మన చుట్టూ ఏదైతే భౌతిక సంసారంలో మనం ప్రతినిత్యం చేస్తున్న అనేకమైన కార్యకలాపాలు, అవి ఎటువంటివి? ఎటువంటివి అంటే మనం కలగంటాం, మనం నిద్రిస్తాం కదండి కొన్నిసార్లు, ప్రతిరోజు నిద్రిస్తాం. కొన్నిసార్లు ఏమంటే నిజానికి చెప్పాలంటే తమో గుణంలో ఎక్కువ ఉండడానికి మనం ఇంట్రెస్ట్ ఉత్సాహంగా ఉంటాం అన్నారు. ప్రతిరోజు ఎప్పుడు సమయం దొరికితే ఏ పని లేనంటే ఇంక మనం చేసేది నిద్రపోవడమే. అప్పుడు ఏం జరుగుతుంది, కలలు వస్తుంటాయి ఎక్కువగా నిద్రపోయే వాళ్ళకి, కేవలం కావాల్సినంత కంటే ఎక్కువగా నిద్రపోయే వాళ్ళకి రకరకాల కళలు వస్తూ ఉంటాయి. లేదంటే ప్రతిరోజు నిద్రపోయే వాళ్ళకి కూడా వస్తాయి. ఎవరికి, ఎవరైతే పూర్తిగా ఇంద్రియ భోగంలో ధనం గురించి ఇట్లాగా రకరకాల కాంక్షలతో అంటే పనిచేస్తూ ఉంటారు, తీవ్రంగా వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారాల్లో నిమగ్నం అయిపోయి కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు అటువంటి కళ్ళకు అంటుంటారు. ఎవరైతే వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, అతను పెద్ద పెద్ద వ్యాపారస్తుడు అయిపోయినట్లు, రకరకాల అంటే వాహనాలు వెళ్తున్నట్లు, అతను కంపెనీ నుంచి ఎంతో ధనం వస్తున్నట్లు ఇవన్నీ కళ్ళకంటూ ఉంటాడు, ఆహా ఓహో అనుకుంటాడు. వెంటనే లేచి చూడగానే చుట్టూ ఏమీ లేదు, ధనం లేదు, కంపెనీ లేదు, కార్లు లేవు, పెద్ద సీటు కూడా లేదు, ఏమీ లేదు, కానీ కళ్ళకంటాడు అనమాట. ఎప్పుడైతే నిద్ర లేవగానే ఓ ఇదంతా కలే అని మళ్ళీ దిగాలుగా మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా కొన్నిసార్లు మనకి భూత ప్రేతాలను లేదా పెద్ద పులి వచ్చిందనో మనం వెంటబడుతుందనో మనం లేదా పెద్ద పాము వెంబడించడము ఇవన్నీ మన కళ్ళో చూస్తుంటాం, చాలా భయపడతాం. ఎలా భయపడతామంటే నిజంగా అసలు మనం చనిపోతున్నట్లుగానే మనం అక్కడ భావిస్తాం కదండి. ఇది చాలా మందికి అనుభవం ఉందా, నాకైతే ఉంది. నేను నాకు కూడా కొన్నిసార్లు ఆ విధంగా కళ్ళు రావడం జరిగింది. కొంతమంది క్రికెట్ చూస్తుంటారు బాగా, క్రికెట్ ఏంటి ఇండియా ఓడిపోతున్నట్టుగా కళ్ళు వచ్చేస్తుంటుంది, ఓ ఇండియా ఓడిపోతుందని రకరకాలుగా టెన్షన్ అన్నమాట. కానీ నిజానికి అదేం జరగట్లేదు కళ అదంతా. లేదా తాను ఏదో ప్యాకెట్ ఆడేవాళ్ళు ప్యాకెట్లో ధనం అంతా కోల్పోతున్నట్లు రకరకాలుగా కళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఇదంతా కూడా నిజం కాదు కళ్ళలోనే అని. కానీ అది పూర్తిగా అసత్యమా? కాదు, మనం దాన్ని చూస్తున్నాం. ఎలా చూస్తున్నాం? నిజానికి ఆ కళ ఏమిటంటే మన సూక్ష్మ శరీరం అని చెప్తున్నాం కదండి, ఆ సూక్ష్మ శరీరం ద్వారా జరుగుతాయి అన్నమాట ఇవన్నీ. స్థూల శరీరం కాదు, స్థూల శరీరం పనిచేయదప్పుడు. కానీ స్థూల శరీరంలో జరిగే కళ ఏంటి? మనం రోజు చేసే పని. మనం రోజు ఏదైతే ఉందో, భార్య, బిడ్డలు, నా ఊరు, నా దేశం, ఇదంతా ఏదైతే అనుకుంటున్నామో అది స్థూల శరీరంతో జరిగేవన్నమాట. స్థూల శరీరం ద్వారా మనం సుఖం దుఃఖం ఇవి అనుభవిస్తున్నాం. ఏది బయట మన రోజు నిత్య కృత్యాల్లో చేసేవి. మరి సూక్ష్మంగా అనుభవించేవి ఏమిటి? కళలు. కానీ ఈ రెండు కూడా ఆత్మదృష్టి నుంచి చూసినట్లయితే మనం ఆత్మని నిజంగా ఎప్పుడైతే తెలుసుకుంటాం అప్పుడు ఏమర్థం చేసుకోవచ్చు, రెండు కూడా కళలేనండి. అది ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి చూసినట్లయితే మన ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే వైకుంఠంలో మనకి మనం అక్కడే ఉన్నాం యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏమిటి, మన చేతనం అనేది ఏ విధంగా అయితే కళ్ళో మనం నిద్రిస్తున్నప్పుడు మనం అక్కడ ఆలోచిస్తాం, కళ్ళో జరిగే చూస్తాం, ఆ విధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ అనేక కార్యకలాపాలు కళ్ళలో చేస్తున్నాం, అలాగే ఇక్కడ భౌతిక సంసారంలో మనం చేస్తున్నాం. ఇది అర్థం కావడం చాలా కష్టం అండి. అక్కడ ఉండడం ఏంటి, ఇక్కడ మరి కార్యకలాపాలు జరగడం ఏమిటి, ఎలా అర్థమవుతుంది? అది అర్థం చేసుకోవడానికి ఏమిటంటే చిన్న ఉదాహరణ, మనకి ఏ విధంగా అయితే కళ్ళలో మనం చేస్తున్నాం, ఆ కళ ఎక్కడ జరుగుతుందండి? నిద్రలో ఉంది. అది ఎక్కడ జరుగుతుంది? మనసులో జరుగుతుంది, లేదా మనసు ద్వారా జరుగుద్ది, మనసు బుద్ధి అహంకారం ద్వారా సూక్ష్మ శరీరం ద్వారా జరుగుతుంది. దానికి ఎక్కడుంది స్థానం అంటే మనం చెప్పలేం. కానీ జరుగుతుంది, ఎక్కడ మన దేహంలోనే ఉంది సూక్ష్మ శరీరం. అదేవిధంగా ఈ భౌతిక సంసారంలో, ఏదైతే భగవంతుడు సృష్టించిన భౌతిక సంసారంలో మనం ప్రవేశించాం. ఇదంతా మిథ్యా ప్రపంచం, అంటే తాత్కాలికమైంది. తాత్కాలికంగా కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత మళ్ళీ నాశనం అయిపోతుంది అన్నమాట. ప్రళయంలో మళ్ళీ సృష్టింపబడుతుంది, మళ్ళీ నాశనం అవుతుంది. ఇందులో మనం ఏం చేస్తాం, మనం కలల గండానికి ఇందులో ప్రవేశిస్తున్నాం. ఈ కలల ప్రపంచం అన్నమాట ఇదంతా. మన భార్య బిడ్డలు ఇవన్నీ కూడా. అందుకే శాస్త్రం ఏమని చెప్తుంది, సన్యాసం అనేది తప్పనిసరిగా తీసుకోవాలని చెప్తుంది శాస్త్రం. ఎందువలన, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు, వీటితో నిజానికి ఎటువంటి సంబంధం లేదు మనకి ఇక్కడ. కానీ మన యొక్క శరీరం మనం తీసుకున్నాం కాబట్టి, ఈ శరీరానికి అనేకమైన వాంఛలు ఉన్నాయి కాబట్టి ఇంద్రియం భోగం చేయాలని, దానికోసం శాస్త్రబద్ధంగా బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం ఇవన్నీ వాడికి కావాల్సిన కోరికలు తీరుస్తూ అదే సమయంలో ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఇస్తుందన్నమాట శాస్త్రం. కానీ అదృష్టవంతులైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు, ఇవన్నీ కూడా ఇంద్రియ భోగం మనకెందుకు, నేరుగా భగవంతుడి జ్ఞానం పొందుదాం అనుకున్న వాళ్ళు కృష్ణుడికి శరణాగతి పొందుతారు. ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో వాళ్ళు ఏమిటి, నియమ నిబంధనలతో కూడిన భక్తియుక్త సేవలో నిమగ్నం అవుతారు. దాని ద్వారా ఏం జరుగుతుంది, ఈ కళ్ళ నుండి బయటికి రావడం అనేది జరుగుతుంది. మనం ఏ విధంగా అయితే ఈ కళ్ళ కానీ అవే నిజం అనుకుంటున్నామో, దాని నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది నియమ నిబంధనలతో కూడి. చాలా త్వరగా బయటకు వస్తాం. అలా కాకుండా మనం వర్ణాశ్రమ విధానం ప్రకారం బ్రహ్మచర్య లేదా గృహస్థ, వానప్రస్థ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర ఇవన్నీ ఆచరిస్తే చాలా కాలం పడుతుంది. చాలా అనేక కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు, కోట్ల యుగాలు పట్టవచ్చు మనం దీని నుంచి బయటికి రావడానికి. ఎందుకని, మనం ఇంద్రియ భోగంలోనే ఉంటాం, భగవంతుడు ఎవరో తెలియదు, ఆత్మజ్ఞానం తెలియదు అప్పుడు. కానీ ఈ వర్ణాశ్రమం కానీ ఇవన్నీ ఎవరైతే ఆచరిస్తారో, వర్ణాశ్రమం లేదా శాస్త్రంలో ఉన్న ఏ కొద్దిపట్టి, అందుకని కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, నేహ తర్వాత వస్తుంది, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో నా విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాన్. అంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడానికి స్వల్పమప్యస్య ధర్మస్య, ధర్మం ఏమిటి, జీవధర్మం, నేను ఆత్మని, భగవంతుడు, కృష్ణుడు, ఇవంతా పరిపూర్ణ జ్ఞానం ఏంటంటే కృష్ణుడు, భగవంతుడు, నేను సేవకుడిని తెలుసుకోవడం. కానీ మొదటి మెట్టు ఏంటి, నేను ఆత్మని తెలుసుకోవడం. దాన్ని ఏమంటున్నాడు, బ్రహ్మభూత ప్రసన్నాత్మ. అప్పుడే మనకి ప్రసన్నత, శాంతి అనేది ఈ ఆత్మని నేను, శరీరాన్ని కాదు అని తెలుసుకునే వరకు శాంతి ఎవరికీ లేదండి. వాళ్ళు ఎంత దాన ధర్మాలు చేయొచ్చు, ఎన్ని మంచి కార్యాలైనా చేయొచ్చు, కానీ నేను ఆత్మని, శరీరం కాదు అని తెలుసుకునే వరకు ప్రశాంతత అనేది లేదు. అందువల్ల కృష్ణుడు ఏమంటున్నాడు, కొంచెం చేసిన ఈ ధర్మాన్ని వాళ్ళు గొప్ప భయం నుంచి, త్రాయతో మహతో భయత్, మహాభయం, గొప్ప భయం నుంచి కూడా బయటపడవచ్చు. ఏమిటా గొప్ప భయం అండి, గొప్ప భయం ఏమిటి మనకి భౌతిక సంసారంలో, మరణం మొదటిది. ఎందుకని, మనం ఇప్పుడు బతికి ఉన్నాం, అస్తిత్వంలో ఉనికిలో ఉన్నాం, శరీరం ఉంది, ఈ శరీరం కోల్పోకూడదని మనం భయపడతాం. మరణించిన తర్వాత కూడా ఇంకా ఉన్నాయి, ఏంటి తిరిగి మళ్ళీ పుట్టాలి, జన్మ మృత్యు జర, ఇప్పుడు ఉన్నప్పుడే మనం అనుభవిస్తున్నాం. జర అంటే ముసలితనం, జర అంటే ముసలితనం. రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేరు. వ్యాధి, అది చిన్న పుట్టినప్పటి నుంచే వ్యాధులు మొదలవుతున్నాయి కలియుగంలో. ఇంకా చెప్పాలంటే పుట్టినప్పుడే ఈ హృదయంలో ఏదో రంధ్రం ఉందనో, లేదా పుట్టినప్పటి నుంచే బ్లడ్ ప్రెషర్ రక్త ప్రసరణలో లోపం ఉందనో, ఈ విధంగా కలియుగంలో జన్మిస్తూ ఉన్నారు. సో ఈ నాలుగు సమస్యలు అన్నమాట మనకి. ఈ సమస్యల నుంచి కూడా మనల్ని బయటపడేస్తుంది ఏంటి, ఈ జ్ఞానం. ఎందువల్ల, ఎవరైతే ఆత్మని అనే జ్ఞానం తెలుసుకుంటారో వాళ్ళు వచ్చే జన్మలో ఉన్నతమైన జన్మ వాళ్ళకి ఇవ్వాలి ప్రకృతి. ఎందువలన, చెట్లు చేమలు ఈ జంతువులు ఆత్మజ్ఞానం ఉండదు కాబట్టి, ఆత్మ అనే జ్ఞానం ఎవరైతే పొందుతారో వాళ్ళు కనీసం మనిషిగా జన్మించే అవకాశం ఉంటుంది. ఎందువలన, ఆత్మని నేను అని తెలుసుకున్నప్పుడు దానికి సంబంధించిన నియమాలు కూడా పాటించాలి. కేవలం ఇక్కడ విని నేను ఆత్మని అని వదిలేస్తే, బయటికి వెళ్ళి తిరిగి జంతువులాగా ప్రవర్తిస్తే మళ్ళీ మనిషి జన్మ రాదండి, జంతువు జన్మే వస్తుంది. మరి మనిషిలాగా ప్రవర్తించడానికి ఏమున్నాయి, మనం ఏం చేయాలండి, జూదం ఆడకూడదు, మాంసాహారం తినకూడదు, మద్యం సేవించరాదు, వ్యభిచరించరాదు, వ్యభిచారం అంటే జంతువులు, కుక్క, పిల్లి, ఇవన్నీ వాటికేం తెలియదు, తల్లి, చెల్లి, అక్క ఇవన్నీ ఏమి లేవు. మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం, మనుషుల్లాగా ప్రవర్తించడం లేదు, అమెరికా వాళ్ళలాగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అమెరికాలో ఎక్కువ శాతం ఉంది మనుషులు కాదండి, జంతువులే. ప్రభుపాదుల వారు చెప్తారు, నేను చెప్పడం కాదు ఇది. అమెరికా వెళ్ళి ప్రభుపాదుల వారు అక్కడ వాళ్ళకే చెప్పారు, మీరందరూ కుక్కల్లాగా పిల్లల్లాగా జీవిస్తున్నారు. ఎందుకండి? 2 సంవత్సరాలు ఒక భార్య, 3వ సంవత్సరం ఇంకొక భార్య అండి. అదే స్త్రీకి కూడా అంతేనండి, 10 ఏళ్ళు ఒక భర్త, 11వ సంవత్సరం ఇంకొక భర్త. ఏమైనా ఉందండి? కానీ మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో, అమెరికా వాళ్ళలాగా డ్రెస్సులు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చక్కగా ధోతి కుర్తా వేసుకుని రమ్మంటే మనం సిగ్గుపడుతున్నాం ఈ రోజుల్లో. చక్కగా తిలకం పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఇంకా మన నగర సంకీర్తనం చేయాలంటే నామూషిగా ఉంటుంది మనకి. అవునండి, కొంతమంది నగర సంకీర్తనం చేయాలి, కీర్తనకి రండి, ఈ కార్యక్రమం, ఇదేముంది, మనకేం ఉపయోగపడేదా, మనం స్టేటస్ వేరు, మనం ఎంత, ఇదంతా ఏముంది ఇందులో అనుకుంటారు. అనుకుంటారా లేదా? అసలు అదంతా వదిలిపెట్టండి, కనీసం ఈ భగవంతుడి గురించి వినండి, ఆధ్యాత్మిక జ్ఞానం వినండి రమ్మంటేనే ఎవరు రారు. ఎప్పుడు కూడా ఇంద్రియ ప్రవృత్తిలో జంతువుల్లాగా ఉండడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఇంద్రియ భోగంలోనే ఉంటున్నారు, వాటికే ఉత్సాహాన్ని చూపిస్తారు. మరి మనుషులు అవ్వాలంటే కనీసం ఈ 4 నియమాలు పాటించాలి. అవి ఇప్పుడు మన వల్ల వెంటనే కాదండి. కలియుగంలో జీవులు ఎంత బద్ధ జీవులు అంటే వాళ్ళు వెంటనే ఇవన్నీ మనిషిగా అవ్వడం చాలా కష్టం వాడు వెంటనే. కానీ భగవంతుడు తన యొక్క కృపను ఏ విధంగా ఇస్తున్నాడంటే, అటువంటి వాళ్ళని కూడా మనుషులుగా చేయడానికి తన యొక్క కృప ఏ విధంగా ఇస్తున్నాడో తెలుసా? కలియుగే నామరూపే కృష్ణ. కలియుగంలో కృష్ణుడు స్వయంగా నామరూపంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వస్తున్నాడు. ఎప్పుడైతే మీరు నామం చేస్తారో అప్పుడు మీ దగ్గర కృష్ణుడు ఉన్నాడు. ఆ విధంగా మనం హృదయం ఎప్పుడైతే శుద్ధి పొందుతుందో అప్పుడు ఈ కళ నుంచి మనం బయటకు పడగలం. ఏవైతే కళలు, సూక్ష్మ శరీరంతో, స్థూలమైన శరీరంతో మన బంధువులు ఇవన్నీ అనుకుంటున్నాము, స్నేహితులు, మన చుట్టాలు, మన ఊరు, వీటన్నింటి నుంచి బయటపడాలంటే, మన ఆత్మ అనే జ్ఞానం మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని, కృష్ణుడి నామం చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏమిట మంత్రం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని ప్రతినిత్యం ఎవరైతే ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో, క్రమమైన సంఖ్యలు అంటే పెంచుకుంటూ ఎవరైతే వెళ్తుంటారో, అంటే తగ్గించకుండా ఒక స్థిరమైన సంఖ్యలో కనీసం చేస్తూ ఉంటారో, వాళ్ళు మెల్లమెల్లగా క్రమేణ ఈ జ్ఞానం ఏదైతే ఉందో, నేను ఆత్మని అనేది తెలుసుకోగల జ్ఞానం వస్తుంది, సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఇంకా వాళ్ళు చేయగలిగితే దీంతో పాటుగా చేయవలసింది ఏమిటి? నియమాలు. మనిషిగా ఉండడానికి ఏవైతే నియమాలు ఉన్నాయో వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఒక్కరోజే చేయలేకపోవచ్చు. ఉదాహరణకి మాంసం అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు, ఒకరోజే వదిలేయమంటే వదిలేరు. కానీ ఎప్పుడైతే నామం చేస్తూ ఉంటారో నామం నుంచి శక్తి వస్తుంది అన్నమాట. ఈ ఏదైతే శక్తి పరిణామం వాదం అనేది ఇక్కడ మన శక్తి నిత్యత్వ నియమం అనేది మనకి చెప్తున్నారు. ఇక్కడ ఎవరైనా ఫిజిక్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది శక్తి నిత్యత్వ నియమం. తెలుసా ఎవరికైనా? తెలుసండి ఎవరికైనా? శక్తి నశింపదు, శక్తి నశింపజేయలేము లేదా సృష్టించలేము అని చెప్తున్నారు శక్తి నిత్యత్వ నియమంలో. ఇక్కడ అది చెప్తున్నారు. అదేవిధంగా భౌతిక సృష్టిలో ఏదైతే పదార్థాలు ఉన్నాయో వాటిని మనం నాశనం చేయలేము లేదా కొత్తగా మనం తీసుకురాలేము. భూమి మట్టితోటి మనం ఒక అంతస్తుని కట్టాం, అది పడిపోయినప్పుడు తిరిగి అందులో కలిసిపోతుంది, దాన్ని పూర్తిగా మనం నాశనం చేయలేం, లేదా దాని రూపాన్ని మార్చగలం, దాని శక్తిని ఇంకొక విధంగా మార్చగలం. అంతేగాని శక్తిని పూర్తిగా నాశనం చేసేది మన చేతిలో లేదు. నీటి ప్రవాహం యొక్క శక్తిని మనం ఏ విధంగా తీసుకుంటున్నాం? విద్యుత్ రూపంలో తీసుకుంటున్నాం, దాన్ని మళ్ళీ ట్యూబ్లైట్ రూపంలో మనం మళ్ళీ అందిస్తున్నాం, లేదా ఫ్యాన్ ఇవన్నీ. అదేవిధంగా వాయువు నుంచి వచ్చే శక్తిని కూడా. కానీ ఆధ్యాత్మిక జీవనంలో అది వేరుగా ఉంటుంది ఆ లెక్కలు. ఏంటి? కృష్ణుడి నుండి అనేక నామం ఎవరైతే చేస్తున్నారో కృష్ణుడి నుండి శక్తి వస్తుంది. అంటే కృష్ణుడిలో శక్తి తగ్గిపోవాలి కదా, మనకు వచ్చింది కదా కృష్ణుడి నామం చేసే శక్తి, ఈ జ్ఞానం వస్తుంది. కానీ కృష్ణుడిలో శక్తి తగ్గదు, ఇది ఆధ్యాత్మిక లెక్కలు అన్నమాట. ఓం పూర్ణమద పూర్ణం. కృష్ణు నుంచి అనేక అవతారాలు వస్తున్నా, రాముడు, వరాహ, మోహినిమూర్తి. కృష్ణుడు ఇంకా అవతారాలు సృష్టించగలడు, కానీ కృష్ణుడు ఎప్పుడు అలానే ఉంటాడు, తనలో శక్తి తగ్గిపోదు, తన నుంచి అవతారాలు వచ్చినాయి కాబట్టి. ఇది అర్థమవుతుందా? ఇది కొంచెం కష్టం అర్థం చేసుకో. ఎవరైతే నామం చేస్తారో వాళ్ళకి త్వరగా అర్థమవుతుంది. ఎందువలన, ఈ హృదయం అనేది, మనస్సు అనేది శుద్ధి పొందే కొద్దీ ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ఆనందాంబుది వర్ధనం, ఈ నామం చేయడం ఎలాంటిదంటే మనకి ఆనందం అనేది పెరిగిపోతూ ఉంటుంది నామం చేస్తూ 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 ఉంటే. దాన్ని చాలా త్వరితగతిని మనం అర్థం చేసుకోవాలంటే నామంలో రుచిని, నామాన్ని, నియమాలు పాటించాలి. ఎందువల్లంటే ఒకవైపు మనం పాపం చేస్తూ మన హృదయాన్ని శుద్ధిపరచలేం. ఎప్పుడైతే పాపం చేస్తామో మురికి పడుతుంది హృదయం. అక్రమ సంబంధం కలిగి ఉండడం, జూదం ఆడడం, మద్యం సేవించడం, మాంసం తినడం, ఇవన్నీ స్థూలంగా చేసే పాపకృత్యాలు. అదేవిధంగా సూక్ష్మంగా చేసే కూడా ఉన్నాయి పాపకృత్యాలు. ఏమిటి? నేను గొప్పవాడిని, అందరికంటే నేనే గొప్పవాడిగా ఉండాలి అనేది, ఇతరుల్ని మోసం చేయడం రకరకాలుగా, లేదా అందరికంటే నేనే గొప్పవాడిని అనడమే పాపం. ఎందుకని? అందరికంటే గొప్పవాడు కృష్ణుడు. అది సూక్ష్మంగా చేసే పాపం. ఎవరు చేస్తున్నారు అలాగా? అసురులు, రావణాసురుడు, కంసుడు, వీళ్ళందరూ ఏంటి, నేనే గొప్పవాడిని, రాజ్యాన్ని బాగానే పాలిస్తారు, అందరికి అన్ని ఇస్తారు, కానీ అందరు నన్ను పూజించాలంటారు. అలాంటి అసురులు కలియుగంలో కూడా ఉన్నారు. రకరకాల బాబాలు వీళ్ళందరూ కూడా ఇదే, ఈ అసురు కోవకు చెందిన వాళ్ళు. ఎందుకని? కృష్ణుని పూజించిన ఎవరండి వాళ్ళు? వాళ్ళని పూజించమని చెప్తారు. రాముణ్ణి పూజించిన ఎవరు? నరసింహస్వామిని పూజించిన ఎవరు? కానీ వాళ్ళని పూజించాలని చెప్తారు. అందుకని మేమేం చెప్తున్నాం, మాకు ఏమీ పూజించొద్దు, మమ్మల్ని పూజించొద్దు. ప్రభుపాద వారు కూడా అదే చెప్పారు. ఏమిటి? నేను కృష్ణుడు సేవకుడినే, మీరు కృష్ణుడు సేవకులే, కాకపోతే మీకు తెలియకపోవడం వల్ల నేను మీకు జ్ఞానాన్ని అందిస్తున్నాను అంతే. మీరు తెలుసుకుంటే మీరు కూడా నా స్థాయికి వస్తారని చెప్తున్నారు ప్రభుపాద వారు. ఏ స్థాయి అది? భగవంతుడి స్థాయి కాదు ఆయన ఉన్నది. మీరు భగవంతుడే, నేను భగవంతుడే అని కాదు. ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవకులు మనం అందరం, జీవులు. ఈ జ్ఞానం తెలుసుకోవాలి. అనేక శ్లోకాల్లో ప్రభుపాదులు వారు కూడా చెప్తున్నారు, ఈ జ్ఞానం ఏమిటి? మనం దేవుడు ఎప్పుడు కాదు, మనం జీవులం, మన కృష్ణుడి యొక్క సేవకులం మాత్రమే. లేదా భగవంతుడు ఐక్యమైపోవడం, మనం లేకపోవడం అనేది లేదు, మనం ఎప్పుడు కూడా ఉన్నాం. ఇప్పుడు బద్ధస్థితిలో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం, కలలో ఉన్నాం. ఈ కళ నుండి బయటపడితే తిరిగి ఎప్పుడైతే నామం చేసి కళ్ళ నుంచి బయటకు వస్తామో అప్పుడు కృష్ణుడి దగ్గర ఉంటాం వెంటనే. కృష్ణుడితో 5 రకాల సంబంధాలు ఉన్నాయి: శాంత, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య. ఈ 5 రకాల సంబంధాలతో మనం భగవంతుడి దగ్గర శాశ్వతంగా ఉంటాం. ఆ సంబంధాన్ని ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే అది కేవలం నామం చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు, హరినామ సంకీర్తన ద్వారా. మనం మన యొక్క కోల్పోయిన స్థితి ఏదైతే మనం వదిలేసి వచ్చి కళ్ళలో నిమగ్నం అయిపోయి ఇక్కడే ఉందాం అనుకుంటున్నాము, ఇదే శాశ్వతం అనుకుంటున్నాం, దీని నుంచి బయటపడి మళ్ళీ తిరిగి మన యొక్క సేవ ఏదైతే ఉందో, భగవంతుడిని సేవించే స్థానం, దాన్ని మళ్ళీ మనం పొందగలం. ఆ స్థానం ఎటువంటిదంటే ఇక్కడ కష్టాలు ఉండవని ముసలితనం ఇవేమి ఉండవు. అందుకే దాన్ని వైకుంఠ అంటారు. వైకుంఠ అంటే ఆతృత, ఎటువంటి ఆతృత లేని ప్రదేశం అది. ఎప్పుడు కూడా దివ్యమైన ఆనందం ఉండే ప్రదేశం. దాన్ని ఇక్కడుండే అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే నామం చేస్తారో వాళ్ళు మెల్లమెల్లగా దాన్ని కూడా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. కాబట్టి దయచేసి మనం అందరం కూడా నామం చక్కగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతినిత్యం కనీసం 1 మాల చేయండి, చేయని వాళ్ళు, చేసేవాళ్ళు ఇంకా ఎక్కువ చేయండి, కానీ మానొద్దు. ఇది మన శరీరానికి ఆహారం తిన్నట్లుగానే ఆత్మని అర్థం చేసుకోవడం కోసం, ఆత్మజ్ఞానం కోసం నామం అనేది ఆహారం అన్నమాట. ఆత్మకి, శరీరానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు కూడా అంతే అవసరం. లేదంటే అధపాతాళానికి వెళ్ళిపోతామండి. కలియుగంలో నామం ఎవరైతే చేయరో వాళ్ళు పూర్తిగా పాపాల్లో కూరుకుపోతారు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? మనం చేయడం, ఇంకా 10 మందికి దీన్ని ప్రచారం చేయడం. దాంట్లో భాగంగానే మనం ప్రతిరోజు వెళ్తున్నాం సంకీర్తనకి, అంటే ప్రతి వారం ఇక్కడ చేస్తున్నారు హరినామ సంకీర్తన. కొంతమంది ఏమో నేను ఎందుకు చేయాలని అనుకోకండి. లేదా చేస్తున్న వాళ్ళు నేనే చేయడం వలన నేను గొప్పవాడినో లేదా నేను గొప్ప భక్తుండని కూడా అనుకోకూడదు. అది కూడా అహంకారమేనండి. కృష్ణుడి యొక్క భక్తులకి నేను గొప్ప భక్తుండని అనుకోడు ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నానని చెప్తారు. ప్రభుపాదులు వారు కూడా నేను భక్తుడిని అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పేవాడు. కాబట్టి రెండిట్లోనూ మనం అహంకారం పొందడానికో లేదా గర్వించడానికో ఏమీ అవకాశం లేదు. ఏదైతే ఈ శరీరంతో ఉన్నవన్నీ కూడాను తాత్కాలికమైనవి, సుఖ దుఃఖాలు. అందుకే దీనికి ముందల మనం చదివాం ఏంటి, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ. ఏంటి, ఒక్కోసారి ఆనందం వస్తుంది, దుఃఖం వస్తుంది, వేడి వస్తుంది, చల్లదనం వస్తుంది. వీటన్నిటి కూడా సహిస్తూ, రెండింటినీ మనం సహిస్తూ వెళ్ళాలి. కష్టం వచ్చినప్పుడు సహించాలి, ఆనందం వచ్చింది ఓకే ఇది మనకి కృష్ణుడు ఇచ్చాడు అని అనుకుంటూ మనం వెళ్ళిపోవాలి ముందలకి. రెండు కూడా భగవంతుడి ద్వారానే వస్తున్నాయి. మనకు వచ్చే దుఃఖం అంతా కూడా మనం చేసిన కర్మ వల్ల వస్తుంది, మనకు వచ్చే సుఖం కూడా మన కర్మ వల్లనే. కానీ ఆ కర్మని భగవంతుడు అంగీకరిస్తేనే మనకు వస్తుంది, దాని ఫలితం భగవంతుడు ఇవ్వాలి ఆనందం. మన కర్మ చేసినంత మాత్రాన మనం ఆనందం అనుభవించాలని లేదు, అది కూడా భగవంతుడు ఇస్తాడు. మరి ఈ రెండిట్లో ఉండడం ఎందుకు? ఈ రెండిట్లో ఉండడం అంటే కళ్ళలో ఉండడం అని అర్థం. కళ్ళలో ఉండడం ఎందుకు? మనం త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? హరినామ సంకీర్తన చేయాలి. దాంతోపాటుగా శ్రీల ప్రభుపాదులు వారి పుస్తకాలు కూడా దయచేసి భగవద్గీత, భాగవతం ఇవి ఉన్నాయి, ప్రతిరోజు చదవండి. న్యూస్ పేపర్, టీవీ చూడడం బదులు ఎవరైతే భగవద్గీత, భాగవతం చదువుతారో, భగవంతుడి గురించి శ్రవణం చేస్తారో, వాళ్ళ హృదయం శుద్ధి పొందుతుంది, వాళ్ళు త్వరగా ఈ ఆత్మసాక్షాత్కారం అనేది పొందగలరు. హరే కృష్ణ. ఏమైనా సందేహాలు ఉంటే, సూచనలు, శ్రీమద్ భాగవతానికి భగవద్గీతకి గల తేడా ఏమిటంటే, భగవద్గీత కృష్ణుడు ఇచ్చిన ఉపదేశం, కృష్ణుడి ద్వారా చెప్పబడింది. భాగవతం కృష్ణుడి గురించి చెప్పబడింది. భాగవతం కృష్ణుడు చెప్పడం లేదు, కృష్ణుడి గురించి శ్రీల వ్యాసదేవులు వారు రాశారు. అది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి వివరించింది శ్రీమద్ భాగవతం. కృష్ణుడి అవతారం కంటే ముందల రామ అవతారం. అడగండి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మనకి హరే రామతో మొదలు కదండి, కృష్ణుడి అవతారం కంటే రామ అవతారం ముందల కాబట్టి మనం హరే రామ అనాలి కదా, హరే కృష్ణ అని ఎందుకు అంటున్నావు అంటారు. దీన్ని అనేక విధాలుగా దీనికి సమాధానం చెప్పొచ్చు, అనేక సమాధానాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, రామ అవతారం ముందల, కృష్ణ అవతారం తర్వాత అనేది మన అవగాహనలో ఉంది, కానీ ఒకటి ముందల ఒకటి వెనక అనేది లేదు. అవి ఎప్పుడు శాశ్వతంగా భగవంతుడి యొక్క ధామంలో, కృష్ణుడి అవతారం ఇప్పుడు ఉంది, రాముడి అవతారం ఉంది, మన కళ్ళకి ఇప్పుడు కనబడడం లేదు, మన కలియుగంలో ఉన్నాం. భగవంతుడి యొక్క ధామంలో రెండు అవతారాలు ఉన్నాయి ఎప్పుడు, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా అవి కనబడుతూ ఉంటాయి, మళ్ళీ తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ యొక్క రూపాలు. కాబట్టి ఒకటి ముందల ఒకటి వెనక అనేది లేదండి. అన్ని అవతారాలు ఉన్నాయి, అనంతమైన అవతారాలు అండి. మనకు తెలిసిన పదే పది కాకుండా ఇంకా కొన్ని తెలుసు, మనం వాటిని లెక్కించడం లేదు. ఏమిటి, ఉదాహరణకి మోహినీమూర్తి 10 అవతారాల్లో మనం లెక్కించాం కదా. ఇంకా అనేకమైనవి ఉన్నాయి ఈ విధంగా. వ్యాసదేవులు వారిని, భగవంతుడి యొక్క అవతారం వ్యాసుడు, దాన్ని మనం లెక్కిస్తున్నాము. నరనారాయణ ఋషి అని ఉంది, అనేకమైన దత్తాత్రేయ, యజ్ఞ అవతారం, భగవంతుడి యొక్క అవతారం ఒకనొక అవతారం యజ్ఞ అవతారం, యజ్ఞ వై విష్ణు, యజ్ఞం అంటేనే విష్ణు. ఇవన్నీ ఎప్పుడు ఉన్నాయి, ఎప్పటి నుంచి సృష్టి ఉందో సనాతనం. ఇవన్నీ కూడా జీవుడు ఏ విధంగా సనాతనం, భగవంతుడు కూడా సనాతనం. మరి అయితే కొంతమంది చెప్తారు, ఇది ఒక సమాధానం. ఇంకొక సమాధానం ఏమిటంటే, కొంతమంది హరే రామ ఉంది కదండి శాస్త్రంలో అని, మరి హరే కృష్ణతో ఎందుకు మొదలు పెడుతున్నారంటే, అది చైతన్య మహాప్రభు ద్వారా మనకి స్వయంగా ఇవ్వబడింది అన్నమాట. చైతన్య మహాప్రభు ఎవరు? స్వయంగా కృష్ణుడే కలియుగంలో చైతన్య మహాప్రభు లాగా వచ్చారు. యజ్ఞై సంకీర్తనై కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తనై ప్రాయై యజంతిహి సుమేధస. ఎవరైతే బుద్ధివంతులైన వాళ్ళు ఉంటారు, తెలివైన వాళ్ళు, వాళ్ళు ఈ చైతన్య మహాప్రభు యొక్క అవతారాన్ని అంటే ఈ రూపాన్ని అర్థం చేసుకోగలరు, ఇతనే కృష్ణుడని అర్థం చేసుకోగలరు. కృష్ణ వర్ణం త్రిషాకృష్ణం, కృష్ణుడి యొక్క భగవంతుడి యొక్క ఒకనొక వర్ణం, కానీ అతని రంగు ఎలా ఉంటుంది, నల్లగా ఉండదు, గౌరవర్ణం అయింది. త్రిశవర్ణం కృష్ణ త్రిషాకృష్ణం, సాంగో పాంగ్ అస్త్ర పార్షదం, అతని యొక్క అస్త్రాలు అన్ని కూడా వస్తాయి అన్నమాట. అతని యొక్క పార్షదులు అందరూ వస్తారు. ఎవరు, బలరాముడు వచ్చాడు, అదేవిధంగా రాధారాణి, యశోద, అందరూ వచ్చారు చైతన్య మహాప్రభు లీలలో. ప్రతి ఒక్కళ్ళు, దేవకి, వసుదేవులు, ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. ఎలా ఉన్నారు, వాళ్ళందరూ భక్తుల రూపంలో ఉన్నారు. భక్తావతారం భక్తాఖ్యం, కృష్ణుడు భక్తావతారం. భగవంతుడు అనేక అవతారాలు ఉన్నాయండి. భగవంతుడి యొక్క భక్తుడి అవతారం ఏమిటండి, చైతన్య మహాప్రభు. తానే తన యొక్క భక్తుడిగా ఒక అవతారం, భగవంతుడు అనేక అవతారాలు తీసుకుంటాడు అనంతం అన్నాం. అనంతంలో ఒకటి చైతన్య మహాప్రభు. ఏంటి, హేమాంగో సన్యాసో అని ఉంది విష్ణు సహస్రనామం చదివినప్పుడు. ఎవరైనా విష్ణు సహస్రనామం చదివిన వాళ్ళు ఉంటే, సన్యాసో హేమాంగో, హేమాంగో అంటే బంగారు వర్ణిలో ఉండే అంగాలు కలిగిన వాడు, సన్యాసిగా ఉంటాడు అని చెప్తున్నారు. అదే ఈ చైతన్య మహాప్రభు అవతారం. ఇది చాలా రహస్యమైంది, అందరికీ తెలియదు, నేరుగా ఎక్కడ లేదు, రామ కృష్ణ ఉన్నట్లుగా నేరుగా లేవు ఇవి. ఇది భాగవతంలోను, పద్మపురాణంలోను, అదేవిధంగా విష్ణు సహస్రనామంలోను చాలా నిగూఢమై ఉన్నాయి. ఇది కేవలం భక్తుల ద్వారా తెలుసుకునేదేనండి. కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే, నారాయణుడి గురించి తెలుసుకోవాలంటే భక్తుల ద్వారా తెలుసుకోవడమే కానీ, శాస్త్రం చదివో లేదా పండితుల ద్వారానో, ఋగ్వేద పండితుడో అథర్వవేద పండితుడి ద్వారానో మనం తెలుసుకోలేము. కాబట్టి చైతన్య మహాప్రభు ఉన్న సమయంలో చాలామంది ఇదేంటి శాస్త్రంలో హరే రామ ఉంది, ఈ మ్లేచ్చులు యవనులు అందరూ శూద్రులు, వీళ్ళందరూ ఈ నామాన్ని జపించడానికి వీల్లేదు, వాళ్ళ నారికలు కత్తిరిస్తామేమని చెప్తారు. అప్పుడు చైతన్య మహాప్రభు కృష్ణుడే, కానీ శాస్త్రంలో ఆ విధంగా ఉండడం వలన తాను స్వయంగా ఇచ్చాడు. ఏమిటి, లేదు లేదు, ఇప్పుడు హరే కృష్ణతో చేస్తారు అందరు జనం, అప్పుడు మీరు శాస్త్రంలో ఉందని చెప్పడానికి వీల్లేదు, శాస్త్రంలో హరే రామతో ఉందంటారు. ఇప్పుడు హరే కృష్ణతో ఎక్కడా లేదు, కాబట్టి వాళ్ళు ఇష్టం, ఇది మంత్రమే కాదు, ఏది మీ దృష్టిలో, కానీ నా దృష్టిలో ఇది మంత్రమే, ఎందువల్ల నేనే కృష్ణుడిని, నేనే ఇస్తున్నాను. కాబట్టి ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం, ధర్మం అంటే ఏమిటి, భగవంతుడు ఇచ్చేది. దానికి ఉదాహరణ ఏమిటి, యుధిష్ఠిరుడిని అబద్ధం ఆడమని చెప్తాడు కృష్ణుడు యుద్ధంలో, అశ్వత్థామ అత కుంజిరహ అని. అబద్ధమాడు ఏం కాదు నీకు, మరి కర్ణుడు వాళ్ళందరూ ఎంత మోసం చేశారు, దుర్యోధనుడు, ద్రౌపది యొక్క వస్త్రాపహరణం, ఇవన్నీ వస్త్రాపహరణం కాదు, వస్త్రాలు వలవడం, వస్త్రాపహరణం అంటే దొంగిలించడం, ద్రౌపదిని వస్త్రాలు వలవడం, ఇవన్నీ ఏ విధంగా అవమానించారు, మాకప్పుడేమైంది ధర్మం. కాబట్టి యుధిష్ఠిర నువ్వు ఇప్పుడు చెప్పంటే సంశయిస్తాడు చెప్పడానికి, కానీ చెప్తాడు, అదే ధర్మం. అందువల్ల ఏం జరుగుతుందో తెలుసా, యుధిష్ఠుడు సంశయించినందుకు, యుధిష్ఠుడి యొక్క రథం ఎప్పుడు కూడా గాలిలో వెళుతుందంట, మీకు తెలిసే విషయం, నేలకు ఎప్పుడు నేల మీద ఉండదు. కానీ ఎప్పుడైతే ఈ అబద్ధం ఆడతాడో, అంటే మన దృష్టిలో అబద్ధం, భగవంతుడి దృష్టిలో అది అబద్ధం కాదు, అధర్మం కాదు, వెంటనే ఒక క్షణం కిందకి వస్తుంది గాలిలో, గాలిలోంచి భూమి మీదకి వస్తుంది రథం. ఎందుకో తెలుసా, సాధారణంగా మనం అందరం ఒక చెప్పేది ఒకటే, ఎందుకు ఏమంటాం మనం, అబద్ధం ఆడాడు కాబట్టి కిందకు వచ్చిందని. కానీ ఆచార్యులు ఏమని చెప్తున్నారు తెలుసా, యుధిష్ఠిరుడు భగవంతుడు చెప్పిన చేయడానికి వెనకాడాడు కాబట్టి కిందకు వచ్చిందని చెప్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోగలం, అందుకే మనకి ఆచార్యుల ద్వారా, భక్తుల ద్వారానే మనకి విషయం అర్థమవుతుంది. ఎందువలన, కృష్ణుడు ఏది చెప్తే అదే సత్యం, అదే ధర్మం, అదే వేదం, దానిలో మార్పు లేదు. కాబట్టి కిందకు వచ్చింది, కానీ యుధిష్ఠుడు అబద్ధం ఆడడం వలన రాలేదు, సంశయించినందుకు వచ్చింది. కాబట్టి మనకి చైతన్య మహాప్రభు చెప్తున్నాడు కాబట్టి ఈ హరే కృష్ణ అనేదే ప్రమాణం. హరే రామ చేసేవాళ్ళని చేయనివ్వండి, తప్పేం లేదు, మనం హరే కృష్ణతో చేస్తున్నాం, ఎటువంటి నియమ నిబంధనలు లేవు అంటున్నారు ఈ మంత్రానికి చైతన్య మహాప్రభు. తత్రార్పిత నియమిత స్మరణేన కాలః, దీనికి ఎటువంటి కాలంతో పని లేదు, మీరు ఎటువంటి పనిలో ఉన్నా కానీ మీరు నామాన్ని జపించవచ్చు. మలమూత్ర విసర్జన చేస్తున్నా, నిద్రిస్తున్నా, స్నానం చేస్తున్నా, ఈ మంత్రం మంత్రం అది కదండి, స్నానం చేసే కూర్చొనే చేయాలంటే లేదండి, ఎప్పుడైనా ఎటువంటి సందర్భంలో అయినా, మీరు కారులో వెళ్తున్నా, డ్రైవ్ చేస్తున్నా, స్త్రీలు వంట చేస్తున్నా, ఎప్పుడైనా కానీ ఈ నామాన్ని ఎక్కడైనా జపించవచ్చు, శ్మశానంలో కూడా. కాబట్టి దయచేసి మళ్ళీ ఎప్పుడు అడగండి, నేను ఈ నామాన్ని పండుకొని చేయొచ్చా, నిలబడి చేయొచ్చా, ఎలా అయినా చేయొచ్చండి. కానీ మనం కూర్చొని చేసినట్లయితే చక్కగా స్నానం చేసి మనస్సు అనేది నామంపై లగ్నం అవుతుంది. అలా అవ్వకపోయినా మనం చేయొచ్చండి, ఎటువంటి నియమ నిబంధనలు లేవు. చైతన్య మహాప్రభు గురించి తెలుసుకోవాలంటే చైతన్య చరితామృతం అని 9 సంపుటలతో పుస్తకం ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కొద్ది కాలంలో వస్తుంది. లేదంటే మన దగ్గర చిన్న పుస్తకం ఉంది చైతన్య మహాప్రభు అని, ఆయన జీవితం గురించి అంతా చైతన్య మహాప్రభు చేసిన లీలలు, అది చదివినా కూడా మీకు అర్థమవుతుంది. చైతన్య ఆవిర్భావం మాయాపూర్, మాయాపురం. ఇంకేమైనా పాండురంగడంటే భూమి మీద భగవంతుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉన్నాడు, కాబట్టి ఆ ప్రదేశంలో ఆ పేర్లు రకరకాలుగా వచ్చినాయి భగవంతుడికి. అంతే, మనకి ఇక్కడ వెంకటేశ బాలాజీ వీళ్ళందరూ కూడా నారాయణుడే, అనేక రూపాలు అనేక ప్రదేశాల్లో అనేక విధాలుగా పిలుస్తున్నారు ఆయన. అని అవి కూడా మీరు అవతారాలుగా చెప్పాలంటే అవతారాలుగా చెప్పుకోండి, తప్పేం లేదు. భగవంతుడికి అనంతమైన అవతారాలు ఉన్నాయి, అనంతమైన రూపాలు ఉన్నాయి, అనంతంగా ఉంటున్నాడు. సాందీపుని ముని, కృష్ణుడి బలరాములు ఇద్దరు కలిసి నేర్చుకుంటారు. సాందీపని ముని మహావిష్ణువే మూలం అందరికి, ఆయన నుంచి వచ్చిన అవతారం కృష్ణుడు అని. ఓకే, మన మూలం అని చెప్తున్నాం. దాన్ని మన శాస్త్రాన్ని కులంక్షంగా మనం చూసినట్లయితే, ఎవరైతే వేదాల్లో సామవేద, అధర్వణ వేద, యజుర్వేద, ఋగ్వేద 4 వేదాల్లో కూడా విష్ణు అనే పదమే కనిపిస్తుంది కానీ, లేదా నారాయణ కనిపిస్తుంది కానీ కృష్ణ కనిపించదు. కృష్ణ, వరాహ ఇవన్నీ కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి, ఎక్కువ అంత విష్ణు గురించే కనపడతాయి. కృష్ణ అనే పదం దాదాపు కనపడదు. కానీ మనకి ప్రమాణం ఏంటి, ఎవరు ఇవన్నీ గ్రంథాలు ఇచ్చారు మనకి? వ్యాసదేవులు వారు ఇచ్చారు, ఇది మనకు తెలుసు. వ్యాసదేవులు వారు వేదాలన్నీ కూడా రాసిన తర్వాత, 4 వేదాలు, తర్వాత వేదాంత సూత్రాలు, 18 పురాణాలు ఇవన్నీ రాసిన తర్వాత అతనికి ఇంకా ఏదో సంతృప్తి లేదు, పూర్తి సంతోషం లేదన్నమాట, సంతృష్టి కలగలేదు. ఇవన్నీ రాసిన తర్వాత కూడా జనం కోసం రాశారు, ఆయన కోసం అవసరం లేదు, ఆయనకు తెలుసు వేదాలని. అందువలన ఆయన ఆ విధంగా కొంచెం చింతిస్తూ ఉంటే నారదుల వారు వస్తారు. నారదుల వారు వ్యాసదేవుల వారి గురువు గారు. ఏంటి చింతిస్తున్నావు అంటే, ఈ విధంగా వేదాలు అన్నీ రాశాను, ఉపనిషత్తులు పురాణాలు అన్నీ కూడా రాశాను, అందరి కోసం సిద్ధంగా ఉన్నాయి, కానీ ఏమిటి మరి మీకు చింత ఎందుకు మరి అంటే, ఎందుకు నాకు ఇంకా చింత ఉంది, నాకెందుకు ఇంకా పూర్తి ఆనందం కలగడం లేదు, ఎందుకు సంతృష్టిగా లేను, నాలో ఏమిటి లోపం, నా యొక్క సాధనలో లోపం ఏమిటి, నేను ఇంకా ఏం చేయాలని అడిగితే, అప్పుడు ఈ పరమ పురుషుణ్ణి భగవంతుణ్ణి కీర్తించాలి నువ్వు, దానికోసం ఒక గ్రంథం రాయమంటావు. అదే ఏమిటి, శ్రీమద్ భాగవతం. అదే శ్రీమద్ భాగవతం అండి. అందువల్ల భాగవతం, కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఏంటో తెలుసా, త్రైగుణ్య విషయ వేద. వేదాలన్నింటిలో కూడా ఉండేది ఏంటో తెలుసా విషయం, త్రైగుణ్య అంటే త్రిగుణాలు. ఏమిటవి, సత్వగుణం, రజగుణం, తమోగుణం. దాదాపుగా వేదాల్లో ఉండేది ఇదే. భగవంతుడి గురించిన వివరణ నేరుగా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్లనే నేరుగా భగవంతుడి గురించి వివరణ రాయడం కోసమే శ్రీమద్ భాగవతం ఉంది. అందుకే దీన్ని చైతన్య మహాప్రభు కూడా చెప్తున్నారు అమల పురాణం అని. చైతన్య మహాప్రభుకే కాదు, స్వయంగా వ్యాసదేవులు వారే 12వ స్కందంలో శ్రీమద్ భాగవతం పురాణం అమలం అని చెప్తారు. అసలు భాగవతమే అమల పురాణం, మలం లేనిది. మలం అంటే ఏమిటి, ఇక్కడ సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ గుణాల్లో ఉండడం మలం. ఆఖరికి బ్రాహ్మణుడిగా ఉండిపోవడం కూడా ఒక మలమేనండి, అంటే శుద్ధమైన స్థితి కాదు అది, కేవలం బ్రాహ్మణుడిగా శుచిగా ఉండడం.
ఎప్పుడు మరి శుద్ధమైన స్థితి, విశుద్ధమైన స్థితి? కృష్ణుడిని అర్థం చేసుకొని కృష్ణుడి యొక్క భక్తుడైతే, వైష్ణవుడైతే, అప్పుడు మనం పూర్తిగా శుద్ధి పొందినట్టు. భౌతిక సంసారం నుండి అప్పటి వరకు పూర్తిగా శుద్ధి పొందినట్లు కాదు. అటువంటి విశుద్ధ సత్వానికి వెళ్ళాలంటే ఒకటే ఒక మార్గం ఉందండి, హరినామ సంకీర్తనం చేయాలి. దాంతోపాటుగా శ్రీమద్ భాగవతాన్ని వినాలి, పఠనం చేయాలి. శ్లోకాలు కాదండి ఇక్కడ పఠనం చేయడం అంటే, దానికి అర్థం తెలుసుకొని దాన్ని మన జీవితంలో ఆచరించాలి. ఏ విధంగా అనేక మంది భక్తులు భగవంతుని కీర్తించారు, వాళ్ళు ఏ విధంగా అనేక మంది రాజులు వాళ్ళు సన్యాసం తీసుకొని సరైన సమయంలో తిరిగి భగవంతుని కైంకర్యానికి అంకితం అయ్యారో, ఆ విధంగా మనం కూడా భగవంతుడి యొక్క సేవకి, కృష్ణుడి యొక్క సేవకి అంకితం అవ్వాలి. ఇక్కడ ప్రశ్న ఏమిటి, కృష్ణుడు ఏ విధంగా మరి భగవంతుడు మూలం అని చెప్తున్నాం. వ్యాసదేవులు గారు ఏమని రాశారంటే, ఏతైచాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం. భాగవతంలో మొదటి స్కంధంలో చెప్తున్నారు ఇది, కృష్ణుడు స్వయంగా భగవంతుడు అని చెప్తున్నారు. అది అవతారం అని చెప్పలేదు, కృష్ణుడు అవతార అని ఎక్కడ అనలేదు. కృష్ణస్తు స్వయం భగవాన్, భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులంలో. ఏతైచాంస కళాపుంస, కళ అంశ, కళ అంశ అంటే భగవంతుడి యొక్క విస్తృత అంశ, విస్తృతాంశ యొక్క విస్తృత ఇంకొక అంశ కళ అంటారు దాన్ని. ఏతైచాంశ కళా పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం, వీటన్నిటికీ మూలం విస్తృతాంశలకి, ఈ అంశాల యొక్క అంశాలకి అంటే భగవంతుడి యొక్క ఏదైతే రూపాలు ఉన్నాయో వాటికి మళ్ళీ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు దత్తాత్రేయ ఇవన్నీ అంశాల యొక్క అంశాలు, నేరుగా రూపాలు కాదు. దత్తాత్రేయ అవతారం అవన్నీ కూడా మూలం ఏంటి, కృష్ణుడు అని చెప్తున్నారు. ఇంద్రారి వ్యాకులంలోకి మృదయంతి యుగయుగ, ప్రతి యుగంలో కూడా ఇంద్రుడు యొక్క శత్రువులు ఎవరైతే రాక్షసులు ఉంటారో వాళ్ళందరినీ కూడా నశింపజేయడానికి భగవంతుడు వస్తాడని చెప్తున్నారు వ్యాసదేవుడు. కేవలం భాగవతమే కాదండి, బ్రహ్మ సంహిత ఉంది. చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా చూస్తాడు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని చెప్తున్నారు. బ్రహ్మ అన్నిటికీ కూడా మూలం, సర్వకారణ కారణం కృష్ణుడు. ఈశ్వర పరమ, పరమేశ్వరుడు ఎవరు, కృష్ణ. ఈశ్వర పరమ విష్ణు అని చెప్పొచ్చు, కానీ అలా చెప్పలేదు బ్రహ్మ. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, మళ్ళీ సచ్చిదానంద విగ్రహం ఎటువంటిది, పూర్తి ఆధ్యాత్మికంగా శాశ్వతమైంది, పూర్తి ఆనందంతో కూడిన దేహం. హరే కృష్ణ. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై.